ఎహెస్కేలు జీవితాన్ని ఆలోచించేద్దాం. ఎహెస్కేలు యెరూషలేములో పుట్టినప్పటికి అతడు బబులోను చెరలోనికి కొనుపోబడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. బబులోను చెరలో ఉన్నప్పుడే తన భార్య కూడా మరణించినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. ఆ బబులోను జీవితంలో, ఆ చెర జీవితంలో తన యొక్క పాత్రలు వివిధ రకాలుగా కనబడతా ఉన్నాయి. నీవు నేను అదే పాత్రలలో ఉన్న విషయాలను గమనించి ఆ పాత్రలలో ప్రభు కొరకు ముందుకు సాగుటకు, ప్రభు నామాన్ని గణపరచుటకు మనము ఏదైనా హెచ్చరిక చేయబడదాం. ముఖ్యంగా నాలుగు ముఖ్య పాత్రలలో ఎహెస్కేలు గ్రంథములో మనకు కనబడుతూ ఉంటాడు. నిజానికి ఎహెస్కేలు 2వ రాజులు 24:14 రాయబడిన యెహోయాకీను కాలంలో తాను చెరలోనికి పోయినట్టుగా మనకు అర్థమవుతా ఉంటున్నది. ఎహెస్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ స్ట్రెంగ్తెనెత్ లేక గాడ్ హార్డెనెత్ అని, దేవుడు నన్ను బలముగా బలపరిచేవాడు అనే అర్థము కలిగిన వ్యక్తిగానే నిజమైన అటువంటి జీవితాన్ని తాను జీవించినట్టుగా మనకు కనబడతా ఉంది. కెబారు నదీ ప్రాంతంలో తన జీవితాన్ని ప్రారంభించి ఈ ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగం మధ్య గొప్ప పరిచర్య చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. మొదటగా మనము ఎహెస్కేలు గ్రంథంలో ఆయన పాత్ర గురించి ఆలోచన చేసినప్పుడు 1వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటలు రాయబడి ఉంటున్నాయి. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. మొదటి పాత్ర ఎక్కడ ఉన్నాడు అంటే చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఈ రోజున పుట్టిన మనమందరము కూడా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ కులములో పుట్టినా, ఏ తెగల మధ్యన పుట్టినా, లేక ఏ రంగు మన శరీరానికి కనబడతా ఉన్నా, మనమందరము మానవులుగా ఈ లోకములో జన్మించిన మనమందరము కూడా చెరలోని వారి మధ్య కాపురమున్నట్టుగానే పాపముతో సాతానుతో బందీలమై లోకములో జీవించుచున్న స్థితిలో మనం ఉన్న విషయాన్ని గమనించాలి. నిస్సహాయమైన స్థితిలో మనం ఉంటున్నాం. పనికిరాని, ఉపయోగము లేని, దేవునికి దూరమైన జీవితంలో జీవిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నీవు నేను కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఎక్కడ రాస్తా ఉన్నాడు, ఆకాశము తెరవబడటము, దేవుని గురించిన దర్శనములు నాకు కలగటము అని వివరణ ఇస్తా ఉంటున్నాడు. చెరలో ఉన్న సమయంలోనే అనగా పాపముతో శాపముతో నాశనానికి దగ్గరగా ఉన్న సమయంలోనే దేవుడు తన కృపను బట్టి తన యొక్క వర్తమానాన్ని మనకు తెలియజేయుట ద్వారా ఈ చెరాన్ని, పాప బంధకముల నుండి విడుదల పొందే జీవితాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి ఉంటున్నాడు. దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు అని రోమా 5:8 రాస్తా ఉంటాడు. దేవుడు తన ప్రేమను ఈ రీతిగా వ్యక్తపరిచాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపములో ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు అన్న వివరణ అక్కడ 8వ వచనంలో రాస్తా ఉంటున్నాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయాడని 6వ వచనంలో రాస్తా ఉంటున్నాడు. మనం శత్రువులుగా ఉన్నప్పుడే ప్రభు మన కోసం మరణించాడన్న మాటలు ఆ వచనంలో కనబడతా ఉన్నాయి. చెరలో ఉన్న సమయంలో అనగా పుట్టుకతోనే పాపంలో పుట్టి ఉంటున్నాము. పాప స్వభావాన్ని బట్టి మనము తెలివి వచ్చిన సమయం నుండి కూడా దినదినము కూడా పాపములలోనే జీవిస్తా ఉన్నాం. అందుకనే పాపముల నుండి విడుదల పొందాలని మానవుడు దేవుని గూర్చిన ధ్యాస కలిగిన వాడై వాటి నుంచి విడుదల పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. క్రైస్తవులు కూడా భక్తిగా జీవించడం నేర్చుకుంటా ఉన్నారు, మందిరం రావటం నేర్చుకుంటా ఉన్నారు, బైబిల్ చదవటం నేర్చుకుంటా ఉన్నారు, ప్రార్థనలు చేయటం నేర్చుకుంటా ఉన్నారు. కానీ ఎంత భక్తి జీవితంలో ఎన్ని రకాలైన ధర్మ కర్మ కార్యాలు మనం చేస్తా ఉన్నప్పటికీ మన పాపములు కడగబడటం లేదు, పాపముల నుండి విముక్తి రావటం లేదు, పాపముల నుండి విడుదల రావటం లేదు. ఒకవేళ 40 దినాలు కఠినమైన దీక్ష చేస్తా ఉన్నారు కొంతమంది క్రైస్తవులు కూడా, సిలువకు ముందు 40 దినాలు వారు కొంతమంది దీక్షలో ఉంటున్నారు, కొన్ని రకాల నియమాలు పాటిస్తా ఉన్నారు. ఎన్ని రకాల దీక్షలు మనం పాటించినా, ఆ దీక్షాకాలంలో ఎంత భక్తిగా మనము నటించినా తర్వాత మరల పాపములోనే జీవిస్తా ఉన్నాం. పాపము నుండి విడుదల మనకు కలగటం లేదు. కాని చెరలో ఉన్న ఏస్కేలుకు ఆ కాలమున దేవుడు తన దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేది నాన్న, మన జీవితములలో యేసు ప్రభు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఈ దినమున ఆయన వాక్యం ద్వారా, ఆయన బిడల ద్వారా, కొంతమంది సాక్ష్యాల ద్వారా, కొంతమంది జీవితాల ద్వారా జీవితాలను మార్చేవాడు అని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. చెరలో ఉన్న నీ జీవితం చెర నుండి విడిపించబడినట్టుగా మార్చబడిందా? నిన్ను పాపము నుండి విడుదల కలిగించడం కొరకే, పాపము నుండి, పాప పరిహారం నుండి పరిపూర్ణంగా నిన్ను విడుదల కలిగించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారం వింటున్నాం. ప్రేమ వల్లారా, ఆయనను మనం అంగీకరించినట్లయితే, ఆయన మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, మనకు బదులుగా పాపమును తన మీద వేసుకుని మన కొరకు మరణించిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు సిద్ధపరిచిన రక్షణను మనకిస్తా ఉన్నాడు. పాప బంధకముల నుండి మనలను విడిపించి ఆయన బిడ్డగా చేసుకోబోతా ఉన్నాడు. అందుకని అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఈ రోజున అందరికీ ఇష్టమే మోక్షానికి వెళ్లాలని, పరలోకానికి వెళ్లాలని, కానీ యేసురావు మన కోసం వేసిన మార్గములో నడుచుటకు, విశ్వాసం ఉంచుటకు మనము ముందుకు రాలేకపోతా ఉంటున్నాం. చాలామంది విచిత్రం ఏంటంటే, కష్టమైన ఇబ్బందికరమైన మార్గములలో నడుస్తూ ఉన్నాం, కానీ సులువైన మార్గం ప్రభు మన కొరకు అప్పుడే మరణించి మన పాప భారాన్ని భరించి మనకు విడుదల కలిగించడానికి ఒక రక్షణ మార్గాన్ని సిద్ధం చేసి ఆయన ముందుగానే చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు లేక మోక్షానికి లేక పరలోకానికి ఎవడు రాలేడు అని చెప్పి ఉంటున్నాడు. మొదటి ప్రసంగంలో కూడా పేతురి మాట జ్ఞాపకం చేసి ఉంటున్నాడు, భూమి మీద గాని భూమి కింద గాని రక్షణ మరి ఎవరి వలన కలగదు, యేసు నామములోనే మనకు రక్షణ కలుగుతా ఉంది. చెర నుండి విడుదల కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉంటున్నామా? చెర నుండి విడిపించబడిన జీవితాలను మనం కలిగి ఉంటున్నామా? ఆయన సువర్తమానము మనకు ఈ విధముగా అనేక సమయాల్లో అందించబడింది. సంఘంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి ఉంటున్నాడు, లేక బైబిల్ చదువుట ద్వారా మనము కొన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం, కొంతమంది సాక్ష్యాల ద్వారా యేసుల జీవితాన్ని మార్చేవాడని అర్థమవుతా ఉంది. నీ జీవితాన్ని కూడా చెరలాంటి జీవితం నుండి విడుదల కలిగించడకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది, మొదటిది చెరలో ఉన్న జీవితం, రెండవది మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనములో, ఆ 2వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో యెహెజ్కేలు ఒక రాయబారిగా కనబడతా ఉన్నాడు. చెర నుండి విడుదల పొందిన యెహెజ్కేలు చెరలో ఉన్న ఇశ్రాయేల్ జనాంగానికి దేవుని పక్షంగా ఒక రాయబారిగా కనబడతా ఉంటున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పిలుపును చూస్తా ఉన్నాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని. చెరలో ఉన్న వ్యక్తికి దేవుడు ఆకాశాన్ని తెరిచి తన యొక్క మాటలు వినిపించాడు. ఇప్పుడు చెర నుండి బయటకు వచ్చిన యెహెజ్కేలు దేవునికి ఒక ప్రతినిధిగా, ఒక రాయబారిగా ఉన్నట్టుగా మనము అర్థము చేసుకునవలసిన వారమేంటున్నాం. ఆ రాయబారిగా ఉండుటకు మొదట పిలువబడినట్టుగా అర్థమవుతా ఉంటున్నది. 2వ వచనంలో దేవుడే తనకు సహాయం చేసినట్టుగా అర్థమవుతా ఉంటున్నది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. దేవుని యొక్క సహాయము లేకుండా మనం దేవుని బిడ్డగా మార్చబడలేం. తర్వాత దేవుని బిడ్డగా మార్చబడిన మనము దేవునికి ప్రతినిధిగా, రాయబారిగా వాడబడలేమన్న విషయాన్ని గమనించవలసిన వారమేంటున్నాం. తర్వాత 3-4 వచనాల్లో ఆయన తన యొక్క ఆజ్ఞను వివరిస్తా ఉన్నాడు. ఆయన నాతో ఇట్లైనను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేల్ యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఇప్పుడు నేను నిన్ను పంపుచున్నాను. ఎవరి మధ్యకు? ఇశ్రాయేల్ జనాంగము. ఎవరు? తిరుగుబాటు చేసిన వారు, దేవుని మాట విననివారు, దేవుని మాటకు విరోధంగా జీవిస్తున్నవారు. కనుకనే ఇప్పుడు చెరలో, నెబుకద్నెజర్ యొక్క చెరలో వారు ఉంటున్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతూ ఉన్నాను. వారు విన్నా వినకపోయినా నేను చెప్పే మాటలు వారికి తెలియజేయమని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియవారులారా, మనమందరము కూడా ప్రభువును నమ్మిన మనము ఆయన సహాయాన్ని బట్టి, ఆయన యొక్క కార్యాన్ని బట్టి, ఆయన ఆత్మకార్యం మన హృదయంలో జరిగిన దాన్ని బట్టి మనము విడిపించబడ్డాము, విడుదల పొందిన వారము. ఇప్పుడు మనము దేవునికి రాయబారులు మన విషయాన్ని గుర్తించుకోనవలసిన వారం ఏంటున్నాం. దేవునికి మానవులకు మధ్యగా ఉన్న రాయబారులుగా మనము జీవిస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో ఆయన లేక పౌలు గారు వివరించి ఉంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతా ఉన్నాను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. దేవునికి, ప్రజలకు మధ్యవర్తిగా రాయబారులంగా మనము నియమించబడి ఉంటున్నాం. మనము యేసుప్రభు యొక్క కార్యాన్ని బట్టి దేవునితో సమాధానపరచబడ్డాం. మనం ఎలాగైతే సమాధానపరచబడ్డామో అటువంటి స్థితిలోనే చాలా మంది సమాధానపరచబడలేని స్థితిలో మానవులు జీవిస్తూ ఉన్నారు. చెరలాంటి బ్రతుకుల్లో జీవిస్తూ ఉన్నారు. పాపు బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు. సాతాను యొక్క బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. వారికి మనము రాయబారులముగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. రక్షించబడిన మనమందరము కూడా దేవుని పక్షంగా మనం రాయబారుల విషయం గుర్తించాలి. ప్రతి దేశంలో కూడా మన దేశం యొక్క రాయబారులు ఆయా దేశాల్లో ఉంటారు. వారు ఇండియా పక్షంగా ఏ దేశం ఉన్నప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. ఇండియా యొక్క ప్రతిభను, ఇండియా యొక్క ఔన్నత్యాన్ని ఆయా దేశాల్లో వారు వివరిస్తూ ఉంటారు. ఇండియా దేశానికి, ఆ దేశానికి ఏదైనా పరపచ్చలు వచ్చినట్లయితే వీరే మధ్యవర్తులుగా ఉండి ఆ పరపచ్చలను తీసివేయటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజున నీవు నేను కూడా దేవుని పక్షంగా ఉండే రాయబారులము. మనము ఆ సువార్త పనిని పరిచర్యను కొనసాగించాలి. మన సాక్ష్యం ద్వారా దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని ఇతరులతో పంచుకునే ద్వారా, ప్రభు ఎలాగ ఇతరులను రక్షించగలరో చెప్పుడు ద్వారా మనము రాయబారులంగా ఉండగలుగుతూ ఉన్నాము. ఈ రాయబారిగా ఉన్న నియమించబడిన ఎహెస్కేలుతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, చూడండి, 2వ అధ్యాయంలోనే ఎహెస్కేలు గ్రంథము 3:1-3 దేవుడు ఏమి మాట్లాడాలని భావిస్తా ఉన్నాడో ఆ విషయాలను ముందుగానే ఎహెస్కేలులో నింపుతా ఉన్నాడు. 3:1 మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునుమని నాతో సెలవేయగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగముతో ఏం మాట్లాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే, ఆ విషయాలను ముందుగానే ఎహెస్కేలుకు నింపుతున్నట్టుగా కనబడతా ఉంది. అందుకన్నాడు, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయుము. ఈరోజు మన చేతిలో దేవుని వాక్యం ఉంటున్నది. దేవుని వాక్యాన్ని చదువుడు ద్వారా, ధ్యానించడం ద్వారా, దాన్ని అధ్యయనం చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న వారితో ఏమి మాట్లాడాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మనకు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా వారికి సరైన దారిలో నడుపుటకు మనము ఉపయోగపడవలసిన వారమైంటున్నాం. ఈరోజు దేవుని కొరకు ఎటువంటి రాయబారులంగా మనము ఉన్నామో ఆలోచన చేద్దాం. తర్వాత దేవుడు ఎహెస్కేలును బలపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 2:5-6 నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తొప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. వారికి భయపడవద్దు. వారు తిరుగుబాటు చేసేవారు, వారు ఎటువంటి వారు అన్నారంటే బ్రహ్మదండి చెట్లు లాంటి వారన్నాడు, ముండ్ల తొప్పలు లాంటి వారన్నాడు. ముండ్ల తొప్పల్లోనికి మనం వెళితే ఖచ్చితంగా ఆ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. ఒక ముళ్ళు నుండి తప్పించుకోవాలంటే ఇంకో ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుంది. లోకములో ప్రభు నెరగిన వారి జీవితాలు అటువంటివే. రకరకాల హాని మన కలగవచ్చును, రకరకాల విధాలుగా గాయపరచబడుతూ ఉండవచ్చునేమో, కానీ మనం ఎక్కడున్నప్పటికీ మనమందరం కూడా ప్రభువుకు రాయబారులము అన్న విషయాన్ని గుర్తించుకుని ప్రభు ఇచ్చే వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారు వింటున్నాం. అటువంటి చెట్ల మధ్యన ఉన్నప్పటికీ, తిరుగుతూ ఉన్నప్పటికీ, వారు తిరుగుబాటు చేసేవారు అయినప్పటికీ నీవు వారికి భయపడవద్దు అన్నాడు దేవుడు. అనేకమైన వాగ్దానాలు భయపడవద్దని మనకు జ్ఞాపకం చేశాడు. ఆయన చివరగా ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళుతున్న సమయంలో శిష్యులది అన్నమాట, యుగ సమాప్తి వరకు నేను మీతో తోడుగా ఉంటాను. దేవుడు బలపరిచినట్టుగా కనబడతా ఉంది. అంతమాత్రమే కాదు, అతనిని ఎహెస్కేలును శక్తివంతుడుగా మార్చాడు. చూడండి, 3:12 అంతలో ఆత్మ నన్ను ఎత్తుకుని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికోటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి ప్రక్కన ఉన్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్టు నాకు వినబడెను. ఆత్మ నన్ను ఎత్తి తోడుకుని పోగా నా మనసునకు కలిగిన రౌత్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకుని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. దేవుడు ఎహెస్కేలును బలపరిచి ఉంటున్నాడు. తను బలహీనపరచబడిన సమయంలో ఉన్నప్పుడు వ్యాఖ్యలు పడుతూ ఉన్న సమయంలో ఉన్నప్పుడు నేను వెళితే ప్రజలు ఏతిగా తిరిగి స్పందిస్తారు అన్న విషయంలో ఆయన మనస్పందన లేక మనస్పర్ధన లేకపోతే బలహీనపరచబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ తనను తన మీదకు బలంగా వచ్చింది, బలపరిచినది అన్నమాట మనకు అర్థమవుతా ఉంటున్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుటకు ఈ లోకానికి పెందుకొస్తే నాన్న దిగి వచ్చి ఉంటున్నది. యేసుప్రభు తిరిగి వచ్చే వరకు కూడా, మధ్యాకాశానికి వచ్చి ఆ బోర ఊదిపడే సమయం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో ఉండబోతా ఉన్నాడు. ఆయన బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన సంఘాన్ని మధ్యాకాశానికి తోడుకొని పోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకు కూడా మనకు సహాయంగానే, మనకు తగిన శక్తినిచ్చిన కొరకు ఈ లోకములో పంపబడి ఉంటున్నాడు. దేవుని వాక్య సత్యాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. రాబోయే తీర్పుని గురించి మనకు హెచ్చరిక చేస్తా ఉంటున్నది. దేవుని కొరకు జీవించడానికి శక్తిని మనం అనుగ్రహిస్తా ఉంది. దినదినము మనం పరిశుద్ధాత్మ నింపబడాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొరకు జీవించడానికి మనకు బలాన్ని ఇస్తా ఉంటున్నది. ఈరోజు రాయబారిగా ఎటువంటి పాత్రలో నీవు న్యాయం చేస్తా ఉన్నావు? మనమందరము కూడా యేసుక్రీస్తుకు రాయబారులము. ఆయన వర్తమానాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఆయనను అనేక మందికి పరిచయం చేసేవారుగా ఉండాలి. ఆయనను మనము లోకానికి పరిచయం చేసేవారుగా ఉండాలి. మన ఇంట్లో ఉన్న వారికి పరిచయం చేశామా? మన ఇరుగు పొరుగు వారికి పరిచయం చేశామా? మన గ్రామంలో ఉన్న వారికి, మన పట్టణం ఉన్న వారికి ఆయనను పరిచయం చేయగలిగి ఉంటున్నామా? చాలా సంఘాలున్నాయి, చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ నీ పాత్ర రాయబారిగా నీ చేయవలసిన పనిని చేయగలుగుతూ ఉంటున్నావా? మొదటి పాత్రలో మనం చూచాం ఆయన చెరలో ఉన్నాడు, కానీ దేవుడు ఆకాశాన్ని తెరిపించి ఆయనతో మాట్లాడి నా విషయం మనం చూస్తా ఉన్నాం. మొదటగా మనము రక్షించబడాలి. పాపం నుండి, పాప శాపాల నుండి, సాతానిక బంధకాల నుండి మనం విడుదల పొందాలి. రెండవది, విడుదల పొందిన మనము యేసు ప్రభువుకు దేవునికి ప్రతినిధిగా రాయబారిగా లోకంలో మనం జీవిస్తున్న విషయాన్ని గుర్తించవలసిన వారమే ఉంటున్నాం. మూడవ పాత్ర, యెహెజ్కేలు ఒక కావలి వారిగా దేవుడు నియమించి ఉంటున్నాడు. 3:17, నరపుత్రుడా ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నరపుత్రుడా ఇశ్రాయేలుకు నేను నిన్ను కావలివానిగా నియమించున్నాను. పట్టణానికి కావలివాడు మనము రాజులు కాలాల్లో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద ఆఫీసులకు ఈ రోజుల్లో కావలివారు నియమించుకుంటూ ఉంటారు వాచ్మ్యాన్ని. ఎవరొస్తున్నారో పోతున్నారో సరిగ్గా గమనించిన కొరకు పెద్ద పెద్ద టౌన్షిప్ల్లో వారి దగ్గర రావాలంటే ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ దగ్గర కావలేవాడు ఉంటాడు. ఎవరింటికి వెళతామో చెప్పాలి, సరైన వ్యక్తులు కాకపోతే రానివాడు, కావలేవాడు వాచ్మ్యాన్. ఫ్రెండ్ వాళ్ళారా, నీవు నేను కూడా ప్రభు ద్వారా కావలివానిగా నియమించబడిన వారము. కావలివాడు చాలా బాధ్యతలున్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనది, శత్రువు వస్తా ఉన్నప్పుడు తగిన హెచ్చరికను తను నియమించిన వానికి అందిస్తూ ఉంటాడు. రాజుగారికి కానీ సేనాధిపతికి కానీ ఆ కోటలో ఉన్న కావలివాడు అందిస్తూ ఉంటాడు. లేక ఇంటి దగ్గర వాచ్మ్యాన్గా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నవారికి తగిన హెచ్చరికలను అందిస్తూ ఉంటాడు. ఈ రోజున మనము మన చుట్టూ ఉన్న విశ్వాసులకు, మన చుట్టూ ఉన్న మానవులకు దేవుని యొక్క కావలివానిగా తగిన హెచ్చరికలు మనము ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఇక్కడ 18:19 దుర్మార్గునికి హెచ్చరిక చేయాలని చెప్పాడు. నీవు అదే విధంగా చనిపోతే నరకానికి వెళతావు అని హెచ్చరిక చేయాలి. దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని మార్గంలో రావాలని హెచ్చరిక చేయాలి. ఈరోజు రెండు రకాలైన మానవులు కనబడతా ఉన్నారు మన చుట్టూ. ప్రభు నమ్ముకున్న బిడ్డలు కొంతమంది మరలా పాపములో జీవించేవారు మనం చూస్తా ఉన్నాం. వారిని మనము హెచ్చరిక చేయవలసిన వారం ఏంటున్నాం. రెండవది, పాపములో ఉన్నవారు దేవుని ఎరగని వారికి కూడా మనము తగిన హెచ్చరికలు చేయవలసిన వారం ఏంటున్నాం. ఈరోజు ఎంతమందికి ఈ దినాన్ని మనం హెచ్చరిక చేసి ఉంటున్నాం, ఎంతమందికి గత వారం మనం హెచ్చరిక చేయగలిగి ఉంటున్నాం, ఎంతమందికి గత నెలలో హెచ్చరిక చేయగలిగి ఉంటున్నాం, ఎంతమందికి గత సంవత్సరం హెచ్చరిక చేయగలిగి ఉంటున్నాం. చాలా విచారకరం. హెచ్చరికలు తెలిసినప్పటికీ, దేవుని వాక్యాన్ని బట్టి జరుగుతున్న విషయాలను మనం ఎరిగినప్పటికీ, మనము తగిన విధముగా హెచ్చరిక చేయలేకపోతా ఉన్నాం. హెచ్చరిక చేయకపోతే గొప్ప బాధ్యత మన మీద ఉన్నదని కూడా వివరిస్తా ఉన్నాడు 20వ వచనంలో. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతి నశించినందున నేను అతని ముందర అభ్యంతర పెట్టగా అతడు మరణమునని నీవు అతనికి హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకంలోకి రాకుండా అతడు తన దోషం బట్టి మరణమగును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. మన బాధ్యత సరిగా చేయకపోతే మనము ఉత్తరవాదులుగా ఉండాలి. దేవుడు మనలను వారిని గురించి లెక్క అడగబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ చుట్టూ ఉన్న రక్షణ లేని వారికి నువ్వు హెచ్చరిక చేయకపోతే దేవుడు వారి ప్రాణాన్ని గురించి నిన్ను లెక్క అడగబోతా ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న విశ్వాసులు ప్రభు కోసం జీవించలేదని నీకు తెలిసినప్పుడు నీవు వారికి హెచ్చరిక చేయకపోతే వారి జీవితాన్ని గురించి కూడా దేవుడు నిన్ను లెక్క అడగబోతా ఉన్నాడు. ఈరోజు మనం ఎటువంటి కావలి వారిగా ఉంటున్నాము? నిజానికి కొన్ని వందల మంది మన చుట్టూ ఉన్నవారు ప్రభువుని ఎరగకుండగా మరణిస్తా ఉన్నారు. మన చుట్టూ మన సంఘంలో ఉన్నవారు కొంతమంది దేవునిలో లేకుండగా దేవుని నమ్మి కూడా లోకంలో జీవిస్తున్నవారని తెలిసి కూడా మన వారిని తగిన విధముగా ప్రేమపూర్వకమైన హెచ్చరికలు వారికి ఇవ్వలేకపోతా ఉన్నామా? దేవుడు మనలను కావలివానిగా నియమించాడు. ఎవరైనా తల్లిదండ్రులు బయటకు పని మీద వెళ్ళినప్పుడు వారి పిల్లలను చూచుటకు కొంతమందికి బాధ్యత అప్పగిస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో బేబీ సిట్టర్స్ అంటారు. లేకపోతే ఎవరో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు, లేదా ఎవరైనా తెలిసిన వారికి అప్పగిస్తూ ఉంటారు. వారు వచ్చే సమయానికి ఆ పిల్లవాడిని భద్రంగా కావలి ఉండాలి. అతను ఏదైనా ప్రమాదంలో పడితే తల్లిదండ్రులు ఎవరిని అడుగుతారు? ఎవరైతే కావలి వానిగా ఉంచారో వారిని అడుగుతారు. ఏమా కొంచెం జాగ్రత్తగా చూసుకోలేకపోయావా అని కొంచెం సున్నితంగా తిడతారు. ఈ రోజున మనము మన చుట్టూ ఉన్న విలువైన ఆత్మలకు కావలి వారం, కానీ మన బాధ్యతని రీతిగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఏసుకెళ్ళిన దేవుడు చెరలో ఉన్న పాత్రగా చూపిస్తా ఉన్నాడు, రెండవది రాయబారిగా ఉన్న పాత్రగా చూపిస్తా ఉన్నాడు, మూడవదిగా కావలివానిగా ఉన్న పాత్రలో మనకు కనబడతా ఉన్నాడు, నాలుగవదిగా 12వ అధ్యాయము ఏసుకెళ్ళి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో చెప్తా ఉన్నాడు కదా, నేను ఇశ్రాయేలుకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని. ఒక సూచనగా నేను నిన్ను పెడతా ఉన్నాను. ఈ అధ్యాయంలో 1వ వచనం నుండి 7వ వచనం వరకు వారు చూచుచుండగా అనే పదము అనే మాట 7 సార్లు మనకు కనబడతా ఉంది. 3వ వచనంలో 2 సార్లు, 4వ వచనంలో 2 సార్లు, 5వ వచనంలో 2 సార్లు, 7వ వచనంలో 1సారి మనకు కనబడతా ఉంటున్నది. వారు చూచుచుండగా నీవి పని చేయి. లోకానికి మనలను దేవుడు ఒక సూచనగా చేసి ఉంటున్నాడు. వారి ముందు మనం ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో దేవుడు మనం బోధించాడు, నేర్పించాడు. ఆయనకు సాక్ష్యకరముగా మహిమకరంగా మనం నడుచుకోవాలి. కానీ దినాన వారు చూచిచుండగా మన నడత ఏ రీతిగా ఉంది? పౌలు ఆసియా ప్రాంతంలోను, మాసిదోనియా ప్రాంతంలోను, ఇంకా అనేక చోట్ల ప్రయాణించి వారి ముందు జీవించిన జీవితాన్ని బట్టి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను యేసుప్రభుని అనుసరించి నడుచుకున్నట్టుగా మీరు నన్ను అనుసరించి నడుచుకోండి. ప్రభువు నడిచినట్టుగానే వారి ముందు నడిచాడు. కాబట్టి ఇప్పుడు నన్ను చూచి నడుచుకోండి, నా మాదిరిలో జీవించనని సంఘాలకు జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనం లోకములో ప్రభు కొరకు ఎటువంటి సూచనగా జీవిస్తా ఉన్నాము? నిజానికి మన నడత ద్వారా ప్రభువును అంగీకరించేలాగున అనేకులను ఆకర్షించాలి. మన నడత ద్వారా, మన జీవితం ద్వారా యేసు ప్రభు గొప్ప దేవుడని లోకము తెలుసుకోవాలి. విచారకరం ఏంటంటే, ఇండియా దేశంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ ఇంకనో మనం ఏదో మతం మారుస్తా ఉన్నామనే నింద మన మీద వారు వేస్తా ఉన్నారంటే, మనము వారి ముందు సరైన నడతలో నడవటం లేదేమో. చాలామంది ప్రముఖులు ఈశ్వరు రచించిన కృత నిబంధనల మాటలను వారు ఎంతగానో ఇష్టపడ్డారు, కానీ ప్రభువు నమ్ముటకు వచ్చే సమయానికి వారు అన్న మాట్లాడంటే, మీ యేసుప్రభు గొప్పవాడే గాని యేసును అనుసరిస్తున్న వారి యొక్క జీవితం ఇలాగ ఉంది కాబట్టి మేము నమ్మలేం అన్నట్టుగా మన నడతలు వారి ముందు సరిగా లేని కారణాన అనేకులను మనం ప్రభు దగ్గర నడుపుకోలేకపోతా ఉన్నాం. ఈరోజు మనం సువార్తా సభలు పెట్టక్కర్లేదు, టీవీల్లో ప్రసంగం చేయక్కర్లేదు, వీధి వీధికి వెళ్లి ప్రసంగం చేయక్కర్లేదు. నిజానికి క్రైస్తవులు అనబడిన వారు క్రైస్తవులుగా జీవించగలిగితే ఎప్పుడో మన దేశంలో ఉన్నవారు అనేకులు క్రైస్తవులుగా మారేవారు. అలాగా మారిన వారు కొంతమంది ఉన్నారు. ఈ రోజున యెహెజ్కేలుకు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఇశ్రాయేలుకు ఒక సూచనగా నియమించాను, నిర్ణయించాను, నీవు నేను కూడా ప్రభువుకు సాక్ష్యార్థంగా జీవించవలసిన వారమేంటున్నాం. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ పత్రిక 3:3 వారు ఎటువంటి వారిగా ఉన్నారు అన్నది పౌలు గారు సంఘానికి రాస్తా ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 3:3 రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక, మెత్తన హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు ఏటపరచబడుచున్నారు. మీరు క్రీస్తు యొక్క పత్రికలు. నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క పత్రికలమై ఉంటున్నాం. ఈరోజు మన చుట్టూ ఉన్న వారు ఈ పత్రికలో మనలను యేసు ప్రభు గురించి ఎలా చదువుతూ ఉన్నారు? ఇంచుమించుగా 13 పత్రికలు పౌలు రాశాడు, ఉత్తరాలు. దాని చదువు ద్వారా యేసు ప్రభువును ఎలా నమ్మాలో, యేసు ప్రభువులో ఎలా జీవించాలో, యేసు ప్రభువును ఎలా అనుసరించాలో అన్ని విషయాలను చదువుతూ ఉంటాం. మనం ఎవరికైనా ఉత్తరం రాస్తే మన హావభావాలు ఆ ఉత్తరంలో కనబడుతూ ఉంటాయి. మరి మనమే యేసుప్రభు యొక్క ఒక ఉత్తరం లాంటి వారం. పత్రికలు మనలను లోకం ఎలాగ చదువుతూ ఉంది? దేవుడు అన్యాయం చదువుతా ఉందా? దేవుడు ప్రేమ లేని వాడని చదువుతా ఉందా? దేవుడు క్షమించలేని వాడని చదువుతా ఉందా? దేవుడు పాపముల నుండి విడిపించలేడని చదువుతా ఉందా? మన యొక్క మార్గము, మనం నడత, మన యొక్క జీవితం ఏరీతిగా కనబడతా ఉంది? పౌలు, మనము క్రీస్తుకు పత్రికలమై ఉన్నాము, క్రీస్తు పత్రిక అయి ఉన్నాము అని రాస్తా ఉన్నాడు. హృదయములు మార్చబడిన కారణాన, హృదయములలో ప్రభువును అంగీకరించిన కారణాన మనం ఈ దినాన్న ఎటువంటి నడతను నడుచుచున్న వారిగా ఉన్నాము? 4 పాత్రలు యెహెజ్కేలు కనబడతా ఉన్నాడు. మొదటిది చెరలో ఉన్న పాత్ర, 2వది రాయిబారిగా ఉన్న పాత్ర, 3వది కావలివానిగా ఉన్న పాత్ర, నాలుగోది సూచనగా ఉన్న పాత్ర. ఈరోజు చెర నుండి విడిపించబడిన వారంగా ఉన్నామా, లేదా ఇంకా అక్కడే కూర్చున్నామా? ప్రభువు నిన్ను రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు, ప్రభువు నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉంటున్నాడు. రక్షించబడిన నీవు రాయిబారిగా ఎటువంటి పాత్రలో జీవిస్తా ఉన్నావు, కావలివానిగా ఎటువంటి పాత్రలో జీవిస్తా ఉన్నావు? ఆయనకు ఒక సూచనగా ప్రభువు ప్రజల ముందు మనం నడవాలి. ఎలా నడుస్తా ఉన్నాము? వారి ముందు ఈ పని చేయి, వారి ముందు ఈ పని చేయి, వారి ముందు ఈ పని చేయి అని 7 సార్లు వివరించాడు దేవుడు. ఈరోజు ప్రజల ముందు మన నడత, మన మార్గము, మన జీవితము, మన వ్యవహార శైలి ఏ రీతిగా ఉంటున్నది ఆలోచించేద్దాం. ప్రభువు నమ్మిన మనమందరం కూడా ప్రభువును కనపరిచే వారిగా, మన ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరకు వచ్చేలాగున, మన ద్వారా ప్రభు నామము ఘనపరచబడేలాగున ఈ రోజు నుండి తీర్మానం చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.